Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ సాటర్డే, మనము క్వైట్ ఆబ్వియస్గా ఒక సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో లేకపోతే ఏదన్నా మైథలాజికల్ క్యారెక్టర్సో ఎస్పెషల్లీ సింగర్స్ గురించి కూడా మనం మాట్లాడేసుకున్నాం చాలాసార్లు. కిషోర్ కుమార్ గురించి, రఫీ గురించి, మై ఫేవరెట్ సింగర్స్ బై ది వే, ఇలా చాలా రకాలు మాట్లాడేసుకున్నాం. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా మనము ఎన్టీఆర్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, పాలిటిక్స్ గురించి, మూవీస్ గురించి, అన్నిటి గురించి మాట్లాడేసిన తర్వాత ఒక నలుగురు లిజనర్స్ తన రిమార్కబుల్ మూవీస్ గురించి ఎందుకు మాట్లాడకూడదు, పాలిటిక్స్లోకి అప్పుడే వచ్చేసారు ఎందుకు అని చెప్పి మెసేజ్ పెట్టారు. సరే ఓకే అని చెప్పి రాజు పేద, తర్వాత సీతారామ కళ్యాణం వీటి గురించి మాట్లాడాను. అండ్ దిస్ వీక్ మనము 1975లో రిలీజ్ అయినటువంటి రాముని మించిన రాముడు గురించి మాట్లాడుకుందాం. అసలు దీని గురించి ఎందుకు మాట్లాడాలంటే, మనం లాస్ట్ వీక్ రాజు పేద గురించి మాట్లాడుకున్నాం, అందులో డబుల్ రోలే, అండ్ రాముని మించిన రాముడిలో కూడా ఎన్టీఆర్ డబుల్ రోలే. ఈ మూవీకి బేసిక్ ప్లాట్ లైన్ వచ్చి హమ్ దోనో అనే ఒక హిందీ మూవీ. ఈ రెండింటికి మధ్య ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అండ్ హాఫ్ గ్యాప్ ఉంది. స్థూలంగా స్టోరీ వచ్చేసి మిలిటరీలో పనిచేసేటటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉంటారు, ఇద్దరిది ఒకటే ఊరు. ఒక అతను చావు బతుకుల్లో ఉన్నప్పుడు అవతల వాడిని ఒక కోరిక కోరతాడు. సరే నాలాగే ఉన్నాడు కదా అని అతని మీద గౌరవం కొద్దీ ఇతను సరే ఓకే అంటాడు. దాంతో చాలా చిక్కుల్లో పడతాడు. ఇది సింపుల్గా స్థూలంగా చెప్పాలి అంటే స్టోరీ. ఈ కథని హిందీలో సింపుల్గా తీస్తే తెలుగులో కథని విపరీతమైన మెలికలు తిప్పి డ్రామా పెట్టేసి ఓ అసలు నిమ్మకాయలు పిండేసినట్టు ఓ ఖర్చీఫులు తడిపేసి ఈ టైప్లో తయారైందన్నమాట. హిందీ మూవీలో ఆర్మీలో మేజర్ వర్మ అనే అతను, కెప్టెన్ ఆనంద్ ఇద్దరు ఒకేలా ఉంటారు. ఆ మేజర్ వర్మ ఏమో పెళ్ళైన వాడు, ఓ రోజు అతని భార్య ఫోటో ఉన్న పర్సు పోతే అది వెతికి పట్టుకొని ఇచ్చాడు కెప్టెన్ ఆనంద్. ఆ విధంగా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇద్దరు ఒకే బెటాలియన్లో పనిచేస్తూ ఉంటారు. ఒకళ్ళ స్టోరీ ఇంకొకళ్ళకి చెప్పుకుంటారు. కెప్టెన్ ఆనంద్ సైన్యంలో చేరడానికి కారణం అతని లవ్ ఫెయిల్యూర్, అండ్ నిరుద్యోగి అయినటువంటి ఆనంద్కి లవర్గా సాధన వేసింది. ఇతనికి తల్లి తప్ప వేరే ఆస్తి లేదు. ఆ అమ్మాయికి తండ్రితో పాటు బోల్డ్ ఆస్తి ఉంది. సరే ఇతను వచ్చి తండ్రితో మాట్లాడమని చెప్తే ఉద్యోగమైన లేదు కదా అని ఇతను బాధ. సరే కాదు కూడదు అనేసరికి వెళ్ళాడు. ఆయన కూర్చోబెట్టి ఓ ఫుల్ క్లాసు, ఉద్యోగం లేకుండా ఎలా పోషిస్తావు మా అమ్మాయిని అది ఇది అని చెప్పి. డబ్బు లేనివాడు కదా నా కూతుర్ని ఎలా పోషిస్తావు అనేసరికి ఇల్లరిక ఉండమనంటే నొచ్చుకుంటావు, ఇంతటి మంచి ఒక రాజమహల్ లాంటి ప్లేస్లో బతికినటువంటి నా కూతురు ఇప్పుడు నీ ఇంట్లో ఉండగలదా అని అడిగేసరికి కొసేపు బాధపడతాడు. ఆ తర్వాత సర్లే చేసుకో అని అంటాడు మళ్ళీ. కానీ అప్పటికైతే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. అప్పటికప్పుడు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు, సరే ఆర్మీలో చేరదాము అనుకున్నాడు. అది విని తల్లి బాధపడుతుంది, నువ్వు మళ్ళీ తిరిగి రాకుండా కన్ను మూస్తావేమో అది ఇది అని ఏడుస్తుంది. అయినా సరే వచ్చేస్తాడు. ఆర్మీలో వచ్చి కెప్టెన్ అవుతాడు. కానీ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతాడు. ఆ అమ్మాయి తనని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందేమో అని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆనందంతో పెళ్ళైపోయినట్టే అనుకుని వచ్చి అత్తగారిని సేవించుకుంటూ ఉంటుంది. తండ్రి వచ్చి ఇంటికి రమ్మని అడిగినా కూడా రాను అంటుంది. ఇవన్నీ ఇతను తెలియవు కదా. ఇతని కథ విని వర్మ ఆనందంతో నీ ప్రేమ కనుక నిజమైతే అది ఖచ్చితంగా ఫలిస్తుందిలే అన్నాడు. ఇంతలో యుద్ధం వస్తుంది. యుద్ధంలో మేజర్ కాలు దెబ్బతింటుంది. ఆనంద్ అతన్ని పంపించేసి తనే శత్రువులను ఎదుర్కొంటున్నాను అని అక్కడ ఉండి మొత్తం అంతా ఫైటింగ్ అంతా చేస్తూ ఉంటాడు. కానీ వర్మ, నేను సగం చచ్చినట్టే ఇక్కడే ఉంటాను, చాలామంది ఉన్నట్టు శత్రువును భ్రమింపజేస్తాను, మీరు వెళ్ళిపోండి, ఇది నా ఆర్డర్ అని బెటాలియన్కి చెప్తాడు. ఆనంద్నేమో విడిగా పిలిచి నా చావు కబురు మా ఇంట్లో నా తల్లిని నీ తల్లిగా చూసుకో, నా భార్యను మటుకు నీ వదినగా చూసుకో అని చెప్తాడు. ఇతను కూడా సరే ఓకే అంటాడు. తెలుగులో కెప్టెన్ ఆనంద్ పాత్రలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఏంటంటే అతను నిరుద్యోగం వల్ల ఆర్మీలో చేరల. అతను డాక్టరు, పేరు డాక్టర్ రామచంద్ర, కొంచెం మంచి మనసున్న డాక్టరు, సొంత డబ్బులు పెట్టి పేషెంట్స్కి మందులు అవి కొనే రకం. సో డబ్బున్నవాడికే ముందుగా వైద్యం చేయాలనేటటువంటి ఒక చీఫ్ ఒత్తిడి చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తాడు. అయితే అతని అదృష్టం ఏంటంటే ఒక డబ్బున్న అతని కూతురు వాణిశ్రీ అతనంటే ఇష్టపడుతుంది. అతని దగ్గరే పేషెంట్గా చేరి ట్రీట్మెంట్ వల్ల, తను ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల కొంచెం బాగుపడుతుంది తన తండ్రి ప్రభాకర్ రెడ్డి. సో తను ఏంటంటే ఇతని కోసం ఒక హాస్పిటల్ కట్టించాడు, ప్లస్ ఉద్యోగం కూడా ఇచ్చాడు. సో అయినా సరే వాణిశ్రీ అంతటితో ఆగకుండా పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తుంది. తండ్రి రాసినట్టు లవర్కి, లవర్ రాసినట్టు తండ్రికి ఉత్తరాలు రాసి ఇద్దరి చేత అవును అనిపిస్తుంది. హిందీలో అమ్మాయి తండ్రి అబ్బాయికి డబ్బు లేదని వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు. తెలుగు తండ్రి ఒప్పేసుకుని కథ ఇంత సాఫీగా వెళ్ళిపోతే ఇంక మరి అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు కదా. అక్కడ ఒక మెలిక పెట్టారు మన తెలుగు సినిమాలో, అదేంటో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పాటే హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో తెలుగులో ఈ కాన్ఫ్లిక్ట్ లేదు కదా, హిందీలో ఉన్నట్టుగా. మరి అక్కడ ఏంటి ప్రాబ్లము? తండ్రి ఒప్పేసుకున్నాడు, ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఒక మెలిక పెట్టారు. నిజానికి ఈ తెలుగులో హీరో ఒక అనాథ, అతన్ని చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడైతే తీసుకుని ఒక ప్రాస్టిట్యూట్ పెంచి పెద్ద చేస్తుంది. అతనికి ఇవేమీ చెప్పకుండా అక్క అని చెప్పుకుంటూ మొత్తానికి అతన్ని బాగా చదివిస్తుంది, డాక్టర్ చదివిస్తుంది. ఇప్పుడు అవన్నీ మానేసింది. సో హీరో కూడా తనను ఒక అమ్మలా చక్కగా ఆరాధిస్తాడు. అనుకోకుండా హీరోయిన్ ఊరెళ్ళినప్పుడు పెళ్లి మాటలు మాట్లాడదామని వీళ్ళింటికి వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఈ అక్కను గుర్తుపడతాడు. ఎందుకంటే అతను కూడా ఒకప్పుడు తన క్లయింట్ కాబట్టి. నీలాంటి దాన్ని పెంపకంలో పెరిగిన వాడిని అల్లుడుగా నేను చేసుకోను అన్నాడు. సమయానికి వచ్చిన హీరో కాబోయే మావగారిని తిట్టిపోశాడు. దీనికి ప్రతీకారంగా హీరోయిన్ తండ్రి అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. ఇంకోసారి హాస్పిటల్లో అడుగు పెట్టద్దు అని చెప్పాడు. ఆ విధంగా పేదవాళ్ళకి వాళ్ళకి సాయం చేసే అవకాశం పోయింది కదా అని బాధపడుతూ ఇల్లు చేరినటువంటి హీరోకి ఇంకో దుర్వార్త ఏంటంటే, ఇంతకాలం తనను అభిమానంతో పెంచినటువంటి అక్క ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నేను డాక్టర్ని చేయాలన్న నా లక్ష్యం మంచిదే అయినా దానికి నేను ఎంచుకున్న మార్గం మంచిది కాకపోవడం వల్ల ఈ అవస్థ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, నా నీడ పడకుండా నేను జీవితాన్ని మలుచుకో అని ఉత్తరం రాసిపెట్టి చనిపోతుంది. ఇంకా షాక్ అయిన హీరో ఒంటరైపోయి ఆర్మీలో డాక్టర్గా చేరతాడు. హీరోయిన్ ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలిసి తండ్రి మీద మండిపడి నేను కూడా చచ్చిపోతాను అంటుంది. ఆర్మీలోకి వెళ్ళిన డాక్టరు రాముకి మేజర్ రఘు తారసపడతాడు. ఇద్దరిది ఒకే పోలిక. నా తల్లి నా కోసం తలడిల్లుతూ ఉంటుంది అంటాడు మేజర్. అంతలో ఒక బాంబ్ అటాక్. మేజర్ చావబతుకులో ఉండగా హిందీలో లాగే ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఇప్పుడు ఒకసారి ఒక కట్ వేసుకోండి. ఇప్పుడు హిందీ మూవీకి వెళ్దాం. కెప్టెన్ ఆనంద్ ఆర్మీలో ఉండగానే అతని తల్లి సాధన చేతుల్లోనే పోతుంది. సాధన అక్కడే ఆ ఇంటికే పరిమితమైపోయి ఉంటుంది. ఆనంద్ తిరిగి వస్తాడు. తలుపు తాళం వేసి ఉండడం చూసి తల్లి ఎక్కడికో వెళ్ళింది అనుకుని మంచం మీద అలాగ కొద్దిగా పడుకుంటాడు. ఇంతలో సాధన వచ్చి తన పక్కన కూర్చుంది. నిద్రలే చూసిన ఆనంద్ సాధన అదే మొదటిసారి వచ్చిందనుకుని నిష్ఠూరంగా మాట్లాడతాడు. ఆ తర్వాత తన కోసం చేసిన త్యాగం అర్థమైన తర్వాత ఆనంద్ ఆమెను పొగిడి మేజర్ వర్మ తనకు అప్పగించిన పని పూర్తి చేయడానికి వెళ్ళాడు. వర్మ ఇల్లు కూడా ఆ ఊళ్ళోనే. అప్పటికే వాళ్ళకి ఆర్మీ వాళ్ళు అతను కనపట్టడం లేదని టెలిగ్రామ్ పంపించారు. దాంతో మేజర్ భార్యకి హార్ట్ అటాక్ వచ్చింది. ముసలి తల్లికి ముందే అనారోగ్యం. ఆ సమయంలో ఇతను వెళ్ళి మేజర్ పోయాడని చెప్పాలి. చెప్పబోయేంతలో మేజర్ తల్లి ఇతన్ని అబ్బాయి వచ్చావా అంటూ వాటేసుకుంది. అప్పుడు తల్లిని పొగొట్టుకున్న ఆనంద్కి ఈ తల్లిని చూస్తే జాలేస్తుంది. సర్లే మెల్లిగా నిజం చెప్దాం అనుకుంటూ ఉంటే మేజర్ భార్య నంద వచ్చి ఆనందంతో స్పృహ కోల్పోతుంది. ఆవిడని చూడటానికి వచ్చిన డాక్టర్తో ఆనంద్ నిజం చెప్పేశాడు. డాక్టర్ ఉలిక్కి పడ్డాడు. కానీ ఈ నిజం చెప్తే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి నంద చనిపోవడం ఖాయం అని అంటాడు. మేజర్ నన్ను మరదిగా ఉండమన్నాడు, ఆమె భర్తగా నేను ఎలా నటించను అని అంటాడు ఇతను. మేజర్కి మాట ఇచ్చినప్పుడు ఈ విషయం ఆలోచించాల్సింది అని అంటాడు డాక్టర్. ఈ విషయం సాధనకు చెప్పడానికి ఆనంద్కి నోరు రాల. సరే కాస్త సర్దుకున్నాక చెప్దానులే అని అనుకుంటాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నాడు. నేను నీ వెంటే ఉన్నాను అంటోంది సాధన. అవతలే మేజర్ భార్య నంద అతనిలో ఏదో తేడా వచ్చింది ఏంట అని గమనిస్తోంది. ఎందుకంటే బాడీ మారలేదు కానీ నీ ఆత్మ మారింది అన్నట్టుగా అంటుంది. అండ్ అతని ఫ్రెండ్స్ వచ్చి మీ సందేశావేంటి అది అని చెప్పి వేళకోళం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వర్మకి, మేజర్ వర్మకి మీసం ఉండేది, ఆనంద్కేమో లేదు. ఇలా మొత్తానికి అలా టేక్ ఒక టైప్లో వెళ్తూ ఉంటుంది. పర్లేదు. ఈలోపు ఇంకొక ట్విస్ట్. మేజర్ వేషంలో ఉన్నటువంటి దేవ్ నందాన్ని తీసుకుని గుడికి వెళ్తాడు. అది సాధన చూస్తుంది. అపార్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది? ఇంటికి వెళ్ళిపోవడానికి పెట్టె సర్దుకుంది. అప్పుడేమైంది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
మా కోదండరాముని గుండెల్లో దాచిన వస్తున్నవే బండ ముత్తారమా,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. మధ్యన దేవుని బండ మేమంతా జారేది జారుడు బండ,
మేమంతా జారేది జారుడు బండ,
కట్ట కింద ఊడల మర్రిసెట్టు ఉయ్యాలూగేది ఒళ్ళు మరిసేటట్టు,
ఉయ్యాలూగేది ఒళ్ళు మరిసేటట్టు,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
పెద్ద తూము కాడ ఈత కొట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. దొరగారి గడి గోడ ఎక్కి దొరికేది, దూరా జాంపన్లన్నీ దొంగిలించేది,
దూరా జాంపన్లన్నీ దొంగిలించేది,
రేగు వండ్లకు పోయి రాళ్ల తగుడితే బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
తాటి పండ్లను చేసి తవ్వంతా ఆడేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
హే హే హే.
పసకట్టకు కోతి కొమ్మ ఆడేది, తేనె పట్టును తీసి పిండి తాగేది,
తేనె పట్టును తీసి పిండి తాగేది,
జాజిరి పాటలు జోరుగా వాడేది, జాము రాత్రి దాకా మేము ఆడేది,
జాము రాత్రి దాకా మేము ఆడేది,
పోషమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
పోషమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోన మండిన బువ్వ మొక్కి తినేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఏడాదికోసారి వచ్చేది జాతర, ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎడ్ల బండ్లనేమో గుడిసిట్టి దింపేది, గోవింద నామాలు మేమంతా వాడేది,
గోవింద నామాలు మేమంతా వాడేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
ప్రేమానురాగాలు పంచి పెట్టేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. పండుకు అసైదులాని అలై బలై తీసి అలుముకునేది,
అలై బలై తీసి అలుముకునేది,
శివరాత్రి నాడు శివ శివ అనుకుంటా రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
ఇసుకతోని బొమ్మ ఇండ్లు కట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. వానలు రాక కాలం వెళ్ళిపోతే కప్పతల్లాటలు కలిసి ఆడేది,
కప్పతల్లాటలు కలిసి ఆడేది,
పాటకు వానమ్మ పరవశించి పోయి నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
మా అమ్మ లచ్చమ్మ బెల్లంబు వండేది, పదివీలాడుకుంటా అందరికి పెట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. వెనకాల అడ్డ పెట్టేది, బొడ్డు మల్లె కింద పైసలాడేది,
బొడ్డు మల్లె కింద పైసలాడేది,
పటేన్ల పొలములో పరిగేకు వయ్యేది, కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కాశగట్టితోని బీడీలు తాగేది,
కాశగట్టితోని బీడీలు తాగేది,
కాకి ఎంగిలంటూ ఆశ పెట్టేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. రామాయణం మేము రాత్రంతా చూసేది, సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది,
సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది.
మా తాత మాకేమో నీతులు చెప్పేది, సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది,
సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది.
చెరువు నిండుకొని మత్తడి దురుకంగా, ఉత్తారమంతా మురిసిపోయేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. అక్కలంతా బతుకమ్మ నాడు కొత్త సీరలతో కొరువు తీరేది,
కొత్త సీరలతో కొరువు తీరేది.
అసుకుం బుసుకుం అందరు అనేది, సత్తు ముద్దాలన్నీ పంచుకునేది,
సత్తు ముద్దాలన్నీ పంచుకునేది.
దసరా పండుగ నాడు దండ కట్టుకొని,
పండుగ నాడు దండ కట్టుకొని
జమ్మి వంచుకొని అలుముకునేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. బడికి సెలవులు వచ్చినాయంటే వాడకట్టంతా ఆడుకునేది,
వాడకట్టంతా ఆడుకునేది.
మోదుగు చెట్ల మేమంతా తిరిగేది, బంగారు పురుగుల దొరకబట్టేది,
బంగారు పురుగుల దొరకబట్టేది.
కాలువ నీళ్లకు కట్టలేసేది,
కాలువ నీళ్లకు కట్టలేసేది.
మెల్లంగా చేపల దొరకబట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. అందాల నిడిసి బతుకబోయినా, అందాల పల్లెను విడిచిపోయినా,
అందాల పల్లెను విడిచిపోయినా,
తనువుల ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి,
నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి.
పొద్దు పడుకునై వస్తానమ్మా,
పొద్దు పడుకునై వస్తానమ్మా,
నీ పొత్తిళ్ళల్లో నిదరోతానమ్మా.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద.
మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన, గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
విజయం, విక్టరీ, అబ్బా ఎంత తీయనైన పదమో కదా. విద్యార్థులైనా ఉద్యోగులైనా, గృహిణులైనా పారిశ్రామికవేత్తలైనా, క్రీడాకారులైనా, అందరికీ కావాలి విజయం. విజయం మీదే. ఈ కార్యక్రమం వింటే ఇకపై విజయం మీదే. మీలో ఉత్సాహం ఉరకలెత్తించి కొత్త ఆశలను చిగురింపజేసే ఈ కార్యక్రమంలో మీ రాయపెట్టి వివేకానంద్ మీకోసం అందించే విజయ రహస్యాల్ని తప్పక వినండి. భారత కాలమాన ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ విజయం మీదే కార్యక్రమం మీకోసమే. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో రాముని మించిన రాముడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ అపార్థం చేసుకునేసరికి సాధన కొంచెం ఆనందు ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా తను పెట్టే సర్దుకుంటుంది. పరు పరుగున వెళ్ళి అసలు విషయం చెప్తాడు ఆనంద్. కొంచెం ఆలస్యంగా చెప్పడంతో నమ్మబుద్ధిగా తోచదు, తను ఇంటికి వెళ్ళిపోయింది. యువతల మేజర్ భార్యమో నిలదీసింది, నువ్వు మారిపోయావు అన్నది. వీళ్ళిద్దరి మధ్య ఇంకా చిరాకు వచ్చేసి విసిగెత్తిన ఆనంద్, ఆ మేజర్ వర్మ చనిపోయాడు అనుకో అన్నాడు. తల్లితో కూడా నీ కొడుకు చనిపోయాడు అనుకో అన్నాడు. వేరే అమ్మాయితో ప్రేమలో పడి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు వాళ్ళు. ఇక తెలుగు ఒకసారి ఒక కట్ వేసుకోండి. తెలుగు సినిమాలో డాక్టర్ వాణిశ్రీ పాలల్లో ఎప్పటిలాగానే నిద్రమాత్ర వేయబోయాడు. ఇది తెలుగు సినిమాలో ఈ డాక్టర్ క్యారెక్టర్ అతను రామారావు వాణిశ్రీ పాలల్లో నిద్రమాత్ర వేయబోయాడు. కానీ ఆ రోజు ఎవరో దానిలో భంగ కలిపారు. ఆమె చల్లరేగి కొంచెం హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేయబోతుంది. ఒక కిటికీ కూడా పగలగొడుతుంది. హడావుడిగా దగ్గరికి వెళ్ళిన తల్లికి గాజు పెంగు గుచ్చుకుంది. డాక్టర్ కాబట్టి సరే తనే ఆపరేషన్ చేశాడు, అవసరమైతే రక్తం ఇచ్చాడు. ఇక వాణిశ్రీకి అనుమానం వచ్చేసింది, నువ్వెవరు అని నిలదీస్తుంది. తన భర్త పోయాడు అని తెలిసిన తర్వాత వితంతువుగా బతుకుదాము అనుకుంది. ముసలావుడు బతుకున్నంతకాలం ఆవిడ కోసం ఇద్దరం నటిద్దాము అన్నాడు రాము. లేడనుకున్న డాక్టర్ ఉన్నాడు, ఉన్నాడనుకున్న మేజర్ లేడు అని నిట్టూర్చింది వాణిశ్రీ. సో ఈ విధంగా తెలుగు సినిమాలో బోల్డ్ డ్రామా కలిపారు. మేజర్ భార్య డాక్టర్ పాత ప్రియురాలు కావడం వల్ల డ్రామా బాగా పండింది, క్యారెక్టర్ ఎలివేట్ అయింది. ఇక్కడ మీరు మళ్ళీ ఒక కట్ వేసుకోండి. మళ్ళీ హిందీ సినిమాకి వస్తే సినిమా మిలిటరీ వాళ్ళు యుద్ధంలో పట్టణ పోరు కదా. సో మేజర్ వర్మ కూడా బతికొచ్చాడు, యుద్ధ ఖైదీగా పట్టుబడి కాలు పోగొట్టుకుని ఊళ్ళోకి దిగాడు. కుంటివాడిని అయిపోయాను అన్నటువంటి ఒక ఆత్మన్యూనతతో వస్తున్నటువంటి మేజర్ని ఓ ఫ్రెండ్ చూసి ఆశ్చర్యపడ్డాడు. నీ స్థానంలో వచ్చిన వాడిని భార్యకు మొగుడుగా మసులుతున్నాడే అన్నాడు. మేజర్కి కోపం వచ్చింది, దాంతో ఆనందం చంపబోతాడు. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నువ్వు, అసలు నేను నమ్మాను అది ఇది, ఇంకా మామూలే కదా రొటీన్ డైలాగ్స్. ఆనంద్ అన్ని విషయాలు వివరిస్తాడు. కావలిస్తే డాక్టర్ని అడుగు అంటాడు. అప్పుడు మేజర్లో కొద్దిగా పశ్చాత్తాపం మొదలవుతుంది. నా భార్య నన్ను ఆదరించదు, నువ్వేమని పెళ్లి చేసుకోని బతిమాలాడు. అతనిలో ఉన్నటువంటి ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ని, ఆ ఏమంటారు దాన్ని, ఒక ఆత్మన్యూనతని పోగొట్టడానికి ఆనంద్ అతన్ని గుడికి రమ్మన్నాడు. నందాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. పనిలో పనిగా తన లవర్ సాధనను కూడా రమ్మన్నాడు. నందాతో ఏమైనా ప్రమాదంలో నీ భర్త అవిటి పడితే ఏం చేస్తావు అని అడిగితే, ఆమె శరీరం కంటే ఆత్మ ముఖ్యము, అది ఇది, ఒకసారి ప్రేమిస్తే అంతే, ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అది అంతాను డైలాగ్స్ చెప్పేసరికి అది విని సంతృప్తి పడినటువంటి మేజర్ భార్యని ఆదరిస్తాడు. ఆ పర్థలన్నీ పోతాయి. మేజరు భార్య కలిశారు, ఆనందును సాధన ఒకటయ్యారు. తెలుగులో ఇంత సింపుల్గా అసలు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా పెడితే ఇంకా కిక్కే ఉంది అనుకున్నారు. ఇక్కడ ఒక కట్టేసుకుంటే మేజర్ బతికి కుంటికాలతో వచ్చాడు. దానికి ముందు హిందీలో ఈ గుడి సీన్ లాగా తెలుగులో శ్రీవిద్య తల్లి డాక్టర్ని మేజర్ భార్యతో కలిసి చూసింది. అపోహపడింది. అప్పుడు డాక్టర్ తన మేజర్ కాదని చెప్పాడు. వాళ్ళు ఏదో కొంచెం ఇంకా డౌట్ పడుతూ ఉంటే డాక్టర్గా వాళ్ళకి చేసినవన్నీ గుర్తు చేశాడు. ఓహో ఇతను డాక్టర్ అన్నమాట అని వాళ్ళకి రూఢి అవుతుంది. శ్రీవిద్య ఇతన్ని ప్రేమించింది. తన పాత ప్రేయసికి పెళ్ళైపోయింది కాబట్టి ఆమెను మర్చిపోయి ఈమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మేజర్ ఇంట్లో తల్లి అన్నదానం చేస్తాను అన్నది. దానికి మేజరు ముసుగు వేసుకుని వచ్చాడు. తన కళ్ళెదురుగా డాక్టరు తన భార్య వాణిశ్రీ అన్యోన్యంగా నటించడం చూసి అపోహపడ్డాడు. హిందీలాగే డాక్టర్ని చంపబోయాడు. ఆ టైంకి కుక్క అడ్డుపడుతుంది, భార్య ఏమో నిలదీస్తుంది. యుద్ధంలో బతికొచ్చిన తర్వాత భార్య సంగతి మర్చిపోయారెందుకు అని నిలదీస్తుంది. సో అపోహలు అవి తొలగిపోతాయి, సినిమా అయిపోవచ్చు. కానీ ఇక మేజర్ తల్లి పైన ఫోకస్ పెట్టారు. కొడుకు కుంటివాడు కావడం ఆడ తట్టుకోలేదు అన్న పాయింట్ మీద కథ నడిపించారు. మేజర్ని శ్రీవిద్య ఇంట్లో దాచి డాక్టర్ నాటకం ఆడాడు. తన కాలు విరిగినట్టు వచ్చాడు. అప్పుడు నీ తల్లి నేను అవిటిపడిగా చూడలేదు, నేను చచ్చిపోతానని వాణిశ్రీ అంటుంది. అది విని కాలు లేకపోయినా పర్వాలేదు, ఎంతైనా నా కొడుకేగా అంటుంది తల్లి. అప్పుడు డాక్టర్ నేను ఫలానా నీ కొడుక్కి ఫలానా విధంగా జరిగింది అని చెప్పి ఆమెను శ్రీవిద్య ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ విలన్స్ శ్రీవిద్యను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ఈ మేజర్ ఒక కాలుతోటే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ గారు కూడా చేరారు. ఒకళ్ళకు బదులు ఇద్దరు ఎన్టీఆర్లు ప్రేక్షకులకి కనువిందుగా స్క్రీన్ మీద ఫైట్ చేశారు. ఆ విధంగా మొత్తానికి సినిమా ఒక ఏమంటే, మామూలుగా ఎవరైనా సరే ఒక హీరోని చూడటానికి వస్తారు కదా, సాధారణంగా ఎవరైనా సరే డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ నాలాంటి వాళ్ళు, రెహమాన్ కోసం అని సినిమాకి వెళ్ళేవాళ్ళు. నాకు నిజంగా అది ఎంత నవ్వు వస్తుందంటే, రెహమాన్ కోసం అని నేను సినిమాకి వెళ్ళాను. ఒకటి కాదు, అలా 3-4 సినిమాలు. అది పైగా నాకేమో ఒక్కదాన్ని వెళ్ళడం అలవాట్లేదు, వెళ్తే పేరెంట్స్తోటే వెళ్ళాలి. సో అలా మా పేరెంట్స్ని బలి చేసిన సినిమాలు కోకొల్లలు, ఎస్పెషల్లీ రెహమాన్ కోసం అని తీసుకెళ్ళడం. అది ఏంటి సినిమా అని చెప్పి మా పేరెంట్స్ ఇద్దరు నన్ను మామూలుగా ఎట్లా కొన్ని మచ్చు తొనకలు చెప్పమంటారా, ప్రేమదేశం, తర్వాత మెరుపు కళలు, ఇప్పటికీ దడుపు కళలనే అంటారు వాళ్ళు. కానీ నాకెందుకు ఆ సినిమా విపరీతంగా నచ్చేసింది, ఆ బీజిఎం కానీ. అంటే నేను చిన్నప్పటి నుంచి కొన్ని టెక్నికాలిటీస్ ఎక్కువ గమనించేదాన్ని. సాధారణంగా ఆ ఏజ్లో ఎవరైనా సరే ఆ హీరోయిన్ కనపడింది అంతే చాలు, హీరో బాగున్నాడు అంతే చాలు అన్నట్టే అనుకుంటారు. తప్ప పాట వస్తే యా పాట బాగుంది అనుకుంటారు, ఒక క్యాసెట్ కొనుక్కుంటారు. కానీ దాంట్లో వచ్చే ప్రతి ఒక్క బీజిఎం వెనకాల అది ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాడు, ఎన్ని నోట్స్ వస్తున్నాయి, ఇలాంటివి కూడా గమనిస్తూ ఉండేదాన్ని. అలాగా ప్రేమదేశం, మెరుపు కళలు, తర్వాత జీన్స్, అమ్మో అసలు అందులో పాటలన్నీ సూపర్ డూపరు. ఐశ్వర్య చాలా బాగుంది అది ఇది అని చెప్పి మొత్తానికి మభ్యపెట్టి తీసుకెళ్ళాను. ఏం సినిమాలు ఇవి అసలు, దడుపు కళలు, అసలు అర్థం పర్థం లేదు. అప్పటిదాకా తిరుగుతారు, లాస్ట్లోనేమో మీ ఇద్దరు నాకు ఫ్రెండ్స్, నాకు మీ ఇద్దరు కావాలంటుంది టబు, అసలు అది ఏం సినిమా అది ఇది అని చెప్పి నన్ను తిట్టేశారు. ఇంకా మెరుపు కళలు అయితే మరీ టూ మచ్లే. ఎవరైతే ఇతన్ని ఇష్టపడు అని చెప్పడానికి వెళ్తాడో అతనే హీరోయిన్ ఇష్టపడతాడు. ఆఖరికి ఎవరైతే ఫాదర్ అవ్వాలనుకుంటారో వాళ్ళు కాకుండా అరవింద స్వామి ఫాదర్ అవుతాడు, వీళ్ళిద్దరూ మాత్రం ఒకటవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ కథకి ఆ ఎండింగ్స్కి ఏమాత్రం అసలు కొంచెం కూడా పొంతన లేకుండా భయంకరంగా సాగుతూ ఉంటాయి. స్టిల్ రెహమాన్ కోసం ఏదైనా భరించవచ్చు అనిపించి వెళ్ళినటువంటి సినిమాలు ఇవన్నీ. నేను దాంతో వీళ్ళకి భయం వేసింది, బాబాయ్ దీన్ని వదిలేస్తే ఇది ఎట్లా చేస్తుందో ఏంటో, అసలు ఇంకేదైనా సినిమా సెలెక్షన్ చేయాలంటే దీన్ని అసలు అడగకూడదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారనమాట. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలము ఎప్పుడైనా సరే జెమినీ మూవీస్లోనో ఎక్కడన్నా మెరుపు కళలు అట్లాంటివి వేసినప్పుడు ఏమోనే అప్పుడు అంత నచ్చలేదు, కానీ సినిమా ఓకే పర్వాలేదు, పాటలు పాటలుగా చూస్తే బాగానే ఉందనిపిస్తుంది అంటారు. అదే మరి అని చెప్పి నేను ఒకసారి అలా కాలర్ ఎగరేస్తాను. యాక్చువల్గా అక్కడ ఆ సినిమా నాకు నచ్చలే ఫ్రాంక్గా చెప్పాలంటే, కానీ బీజిఎం అండ్ మ్యూజిక్ బబ్బ 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 ఎస్పెషల్లీ అపరంజి మదన్ ఉండే పాట అయితే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. అది ఒకటనే కాదు, అందులో అన్ని పాటలు బాగుంటాయి. చెప్తాను కదా, మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, ఇంకా దాని గురించి మనం ఒక రేంజ్లో బిల్డప్ ఇస్తాం కదా, ఆ టైప్లోనే బిల్డప్ ఇచ్చాను. ఆ సినిమా అలా జరిగిపోయింది. రంగీలా, రంగీలా యాక్చువల్గా మా పేరెంట్స్కి అస్సలు నచ్చలా, నాకు సినిమా బాగా నచ్చింది. ఈ మూడు నచ్చలేదు, ప్రేమదేశం కానీ, మెరుపుకరణ కానీ, జీన్స్ కానీ, ఇవేవి నచ్చలేదు, కానీ సాంగ్స్ బాగున్నాయి. రంగీలా తాల్ మటుకు నాకు మూవీస్ కూడా నచ్చినాయి. తాల్ చాలా డ్రాగ్ అయిందన్నారు, ఏదో చెప్పారు అసలు. సో ఇంతకీ ఏంటో టాపిక్ డైవర్ట్ అయిపోయింది అంటే, రెహమాన్ వచ్చేసరికి ఆబ్వియస్లీ టాపిక్ డైవర్ట్ అవుతుంది అనుకోండి. సో ఏం చెప్తున్నాను, యా మామూలుగా మ్యూజిక్ గురించో, లేకపోతే డైరెక్షన్ గురించో, ఎడిటింగ్ గురించో, కెమెరామెన్ గురించో వెళ్ళే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఎవరు వెళ్ళినా సరే హీరో గురించే ఎక్కువ వెళ్తారు. అలా హీరో కోసం వెళ్ళిన, అందులో అప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరో కాబట్టి, టాప్ హీరో కాబట్టి వెళ్తారు. అదే సినిమా ఒక టికెట్కి రెండు సార్లు రామారావుని చూడొచ్చు, లేకపోతే రెండు సార్లు స్క్రీన్ మీద ఎంటర్ రామారావు కనపడతాడంటే ఇంకా అసలు మామూలుగా జనాలు ఆగుతారా? అలాగే అసలు పైసా వసూలు అన్నట్టుగా వెళ్ళిపోయారు. అయితే హందోనో సినిమాకి దీనికి ఉన్నటువంటి తేడాలు ఇవన్నీ పక్కన పెడితే, రామారావు చేసినటువంటి యాక్షన్ గురించి చెప్పుకోవాలి అంటే అసలు మామూలుగా చేయలేదు. అసలు అది ఇది అని చెప్పి అప్పట్లో, అంటే ఇప్పుడు ఉన్నట్టు ఈ వెబ్ రివ్యూస్ కానీ, లేకపోతే మైక్ ఇలా ముందర పెట్టేసి ఇంతకీ సినిమా ఎలా ఉంది అని అంటే ముందర ఓ గట్టి గట్టిగా చేస్తూ పుతురు మాది అని అనడం కానీ ఇలాంటివి లేవు. కానీ 75 అంటే ఇప్పుడు నేను పుట్టక ముందరది, సో తెలియదు. కానీ మామూలుగా అంటే ఎవరినన్నా అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు అవి కూడాను చాలా, అసలు ఎట్లా అంటే బాగా చేశాడు, యాక్టింగ్ చాలా బాగా చేశాడని చెప్పి అలాగా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రివ్యూస్ ప్రకారం వెళ్తేనే తెలుస్తుంది, ఎందుకంటే నాకు తెలియదు. బట్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. అది ఎన్టీఆర్ రిమార్కబుల్ మూవీస్లో డబుల్ యాక్షన్ చేసిన దాంట్లో ఇంకా చెప్పాలంటే డివిఎస్ కర్ణ ఇవైతే ఇంకా అసలు ఒక రేంజ్లో, ఎందుకంటే 5 పోర్షన్లు వేశారు, కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు అన్నట్టు. సో అవి ఇంకా మామూలుగా డబుల్ యాక్షన్ చేస్తేనే అంటే దీనికైతే ఇంకా 5 యాక్షన్లు అంటే టోటల్ పైసా వసూలు ఇంకా. కాబట్టి వాటి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి ఇవాళకి సమయాభావం వల్ల ఇంతటితో ముగింపు పలుకుతున్నాను. అన్నట్టు దీపావళి కదా, హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ దీపావళి. సేఫ్ అన్నది ఎందుకంటే ఈ చైనా క్రాకర్స్ అవి కాల్చేసి అనవసరంగా విషవాయువులు అవి వచ్చేటట్టు కాకుండా చక్కగా ఒక బ్రాండెడ్ క్రాకర్స్ అవి కొనండి, అవే కాల్చండి. తక్కువ కాల్చినా పర్లేదు, కానీ క్వాలిటీవి కాల్చండి అండ్ సేఫ్గా జరుపుకోండి దీపావళిని. ప్రస్తుతానికి దిస్ ఇస్ ఆర్జవెనెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ దివాళి.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెనెలా గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
పులుసు నా ఇంట్లో.